गंगातीतं गगनसदृशं तद्गमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधि साक्षिभूतम् भावातीतं पुनरहितम् सत्करन्तं नमामि. మన మొదటి మంత్రం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఒక్కసారి ఆ బుక్ లో ఉన్న మంత్రాలన్నీ ఒకసారి చదవండి. రేపటి నుంచి కూర్చుని మనం కలెక్టివ్ గా ప్రాక్టీస్ చేద్దాం. నేను చేస్తాను, మీరు అనండి, లేదు ఇదే స్టైల్ లో కలిసి వద్దాము, లేదంటే మన సంకల్పం ఏంటంటే
అఖిండమండలాకాశం
తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియా యో నః ప్రచోదయాత్. యజ్ఞము, యజ్ఞము అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అగ్ని స్థాపన చేసి దాంట్లో అగ్నికి ఆవునీయని కానీ మిగతా రకరకాల హోమద్రవ్యాలు, రావి సమధులు, మామిడి సమధులు, అలాగే వేప, మర్రి, పలాశ ఇలాంటి రకరకాలవన్నీ కూడా ఆహుతులు వేయటం చూస్తాం. అది హోమం చేయటం. యజ్ఞము అంటే కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చేస్తే నాకు ఏమిటి ఫలితం అనే ప్రశ్న లేకుండా చేసేది యజ్ఞం అంటే. జనరల్గా ఆ ప్రశ్న లేకుండా మనం ఏమి చెయ్యం. మనం ఏ ప్రశ్న వేసుకోకుండా, అంటే ఇది చేస్తే నాకేమొస్తుంది అని ప్రశ్న లేకుండా ఏదన్నా చేస్తే దాన్ని యజ్ఞం అనొచ్చు డైరెక్ట్గా. ఈ సృష్టిలో యజ్ఞం ఎప్పుడు జరుగుతుంది? అసలు సృష్టి యజ్ఞంతో మొదలైందని మనకు పురుష సూక్తం చెప్తుంది. పురుష సూక్తంలో మొట్టమొదట సృష్టించాలి అనుకున్నప్పుడు ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మ ఏం చేశాడు? దేవతలను సృష్టించాడు. సృష్టించి ఈ సృష్టి మొత్తం చేయమన్నాడు. అప్పుడు ఏం చేశారా ఆ దేవతలు, ఎవరైతే ఆ దేవతలను సృష్టించారో ఆ పరమాత్మనే యజ్ఞ పశువుగా తీసుకొచ్చి ఆయన ద్వారానే సృష్టి అంతా చేశారని ఉంటుంది పురుష సూక్తంలో మనకు. అంటే పశువుగా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తన్ను తాను సమర్పించుకునేది, అక్కడ బలి పశువు అని మనం వాడుతుంటాం. బలి అంటే అర్థం ఏంటంటే సమర్పించడం అంతే. బలి అంటే దేన్నో దాన్ని చంపేయటం కాదు. మనకు దేవాలయాల్లో కూడా ధ్వజస్తంభం దగ్గర చిన్న బలిపీఠం అని ఉంటుంది, దాంట్లో అన్నం దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెడతారు, రకరకాల జీవులన్నీ తినడానికి వస్తుంది వీలుగా, దాన్ని కూడా బలి ఆహారం అంటాం. అలాగా సృష్టి మొత్తం కూడా యజ్ఞంతోనే మొదలైంది. కాబట్టి యజ్ఞం యొక్క విశిష్టత ఏంటంటే అసలు సృష్టే యజ్ఞ రూపము, యజ్ఞం వల్లనే సృష్టి అంతా ఇలాగ బయటకు వచ్చింది. ఆ సృష్టి ఇలా బయటకు వచ్చినట్లుగానే సృష్టి ఎలాగైతే యజ్ఞం ద్వారా బయటకు వచ్చిందో, భగవత్ సంకల్పాన్ని అంతటినీ ప్రకటించబడిందో యజ్ఞం ద్వారా, అలాగా ఒక యుగాన్ని అలాగే ఒక ఒక టైం సైకిల్ దాని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావాల్సిన అదర్వైజ్ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ రిజల్ట్ కావాలని ఇలాగ ఏదైనా సరే దాన్ని సృష్టించవచ్చు యజ్ఞం ద్వారా. యజ్ఞం ద్వారా రోగాలు తగ్గించుకోవచ్చు, యజ్ఞం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు, యజ్ఞాల ద్వారా అసలు రోగాలే రాకుండా చేసుకోవచ్చు, యజ్ఞాల ద్వారా వర్షాలు కురిపించవచ్చు, యజ్ఞాల ద్వారా సాధించలేనిది ఒకటంటూ లేదు, ఒక్కటంటూ కూడా సాధించలేని అంటే అన్నీ సాధించవచ్చు. యజ్ఞం ద్వారా అన్నీ సాధించవచ్చు అనేది ఎలాగ అంటే ఆ యజ్ఞం చేసే విధానం తెలిసి ఉండాలి. మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనం పరమపూజ్య గురుదేవుల దయ వల్ల గాయత్రి యజ్ఞ విధానం అందరికీ తెలిసిపోయింది, మొత్తం తెలియని వాళ్ళు ఉంటూ ఉంటారు ఆల్మోస్ట్. ఇంకా బాగా ఎలాగంటే దీప యజ్ఞం ఎంత ప్రాచుర్యం చెందిందంటే ఇప్పుడు భక్తి టీవీ వాళ్ళు కోటి దీపాలతోటి కార్తీక మాసంలో చేస్తున్నామని టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు, అదంతా కూడా దీపయజ్ఞమే. ఇదివరకు కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టడం ఆ సాంప్రదాయం ఎప్పుడూ ఉంది. ఒకప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి కంచికామకోటి పీఠాధిపతి పెద్ద అంటే చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉన్నప్పుడే, కొంతకాలం కనపడలేదు ఆయన హిమాలయాలు అటు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఆ తర్వాత కొంతకాలానికి వెనక్కి వచ్చారు. ఆ కాలంలో పరమపూజ్య గురుదేవులను కలిశారు, ఆయన కలిసి అసలు ఆధ్యాత్మిక సంస్థ ఏం చేయాలి ఇలాంటివన్నీ అక్కడి నుంచి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీపయజ్ఞం అని పేరు పెట్టకుండా ఆయన దీపయజ్ఞాలు చాలా చేయించారు. ఇవన్నీ ఎందుకంటే యజ్ఞం అనేది ఒకదాన్ని సృష్టించడానికి ఉపయోగించుకుంటాం, అదే యజ్ఞాన్ని వేరే పర్పస్ కోసం వాడేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మనకు వద్దు. ఇప్పుడు మనం మటుకు చేసేది ఏంటంటే యజ్ఞంలో ముఖ్యంగా దేవ పూజనము అని ఉంటుంది, అంటే దేవతలందరినీ పూజ చేయటం, అలాగే సంగతీకరణం అని ఉంటుంది. సంగతీకరణం అంటే అన్నీ ఒక చోట తీసుకురావటం, రకరకాల సమిధులను తెచ్చుకోవాలి, రకరకాల వస్తువులు తెచ్చుకోవాలి, అలాగే ఎక్కడెక్కడి నుంచో మనుషులందరూ కూడా ఋత్విక్కులు కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో ఒక చోటకి ఏకత్రం అవ్వాలి, ఒక చోట మీట్ అవ్వాలి. అలాగే త్యాగము మూడోది ఏంటంటే ఒకటి దేవ పూజను, సంగతీకరణము, తర్వాత త్యాగం. త్యాగం అంటే ఇచ్చేయటం. ఏమిచ్చేస్తామంటే అవతలు వేస్తున్నాం బాగుంది, ఈ దేవదక్షిణ అని ఉంటుంది యజ్ఞంలో. దేవదక్షిణలో ఏం చేస్తామంటే మనలో ఉన్న దుర్గుణాలు ఏమున్నాయో అవి ఇవాళ నుంచి వదిలేస్తున్నాం. చాలామంది జీవితాల్లో మార్పు వచ్చింది, అలా అనుకున్న క్షణం నుంచి వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఆ పని చేయలేదు. ఇదంతా గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల ఈ యజ్ఞం ద్వారా కొత్త యుగాన్ని నిర్మించడం అనే ప్రక్రియ మొదలుపెట్టారు. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ఈ యజ్ఞంలో సృష్టిలో జరిగే యజ్ఞం ఏంటంటే దీన్ని సైంటిస్టులు ఏం చెప్తారంటే ఒక సైకిల్ అని చెప్తారు. అంటే సపోజ్ మనం శ్వాస పీలుస్తాం, ఈ శ్వాస ఎవరు వదులుతున్నారు, భగవంతుడు వదులుతున్నారు. భగవంతుడు వదిలే శ్వాస మనం పీల్చుకుంటుంటే మనం వదిలేసిన శ్వాస ఏదైతే ఉందో అది చెట్లు పీల్చుకుంటుంది, చెట్లు పీల్చుకుని వదిలేసిన శ్వాస మనం పీల్చుకుంటున్నాం. ఇలాగ ఏమవుతుంది, మనం పీల్చుకున్న గాలి బయటికి వెళ్తుంది, మనం వదిలేసిన గాలి అవి పీల్చుకుని అవి వదిలేస్తున్నాయి, అవి పీల్చుకుంటున్నాం, అంటే ఈ సైకిల్ ఒకటి కంప్లీట్ అవుతుంది. అలాగే సూర్యుడు వేడికి సముద్రంలో నీళ్లు ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పడి అక్కడి నుంచి చల్లగాలి తగిలినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు వర్షంగా మళ్ళీ అదే నీళ్లు ఉప్పు నీళ్లు పైకి వెళ్ళి మంచినీళ్ళగా కిందకు వస్తాయి. ఒకటి నీళ్లు రావు, నీళ్లతో పాటు ప్రాణశక్తి కూడా దిగుతుంది. ప్రాణశక్తి ఎలా వస్తుంది అంటే ఉరుములు మెరుపులు ఉంటాయి వర్షం వచ్చినప్పుడల్లా, ప్రతిసారి మెరుపు మెరిసినప్పుడల్లా కొన్ని లక్షల వోల్ట్లు లేకపోతే కోట్ల వోల్ట్ల ఎలక్ట్రిసిటీ భూమిలోకి దిగుతుంది, పిడుగు పడుతుంది. చూసారా పిడుగు ఎంత ఎనర్జీ ఉంటుంది అట్లా. అలాగా ఈ భూమి మీద అలా పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ మెరుపు మెరిసినప్పుడు అక్కడక్కడక్కడక్కడ భూమి మీద పడుతూ ఉంటాయి. ఆ మెరుపు ద్వారా ఈ వర్షంలో కలిసి ప్రాణశక్తి భూమిలోకి వెళ్తుంది. ఒకటి నీళ్లే కాదు, ఆ ప్రాణశక్తి వల్ల భూమి మీద చెట్లు మిగతా అన్నీ పెరిగి పెద్ద అవుతాయి. అవి జంతువులు తింటాయి, అలాగే వాటిని మనుషులు తింటారు. అలాగ వీళ్ళు వంశవృద్ధి జరుగుతుంటుంది అది జంతువులకి ఇటు మనుషులకి. ఇదంతా ఒక సైకిల్. కాబట్టి సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లు ఆవిరయ్యి పైకెళ్ళి సూర్యుడి వేడి ద్వారా మళ్ళీ చల్లదనం, ఒకటేమో వేడి రెండోది చల్లదనం, రెండు ఆపోజిట్స్ పనిచేస్తున్నాయి వర్షం కురవటానికి. అక్కడి నుంచి మళ్ళీ వర్షంలాగా మళ్ళీ భూమి మీద పడుతున్నాయి. భూమి మీద పడి నదుల్లోంచి ప్రవహించి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. సముద్రంలోంచి వచ్చిన నీళ్లు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అలాగా సృష్టిలోంచి ఏది మొదలైందో అది దాని పని చేసుకుని మళ్ళీ మొదలైన చోటకి వచ్చి చేరుతోంది. ఇక్కడెక్కడా కూడా వాటికి ఏ రకమైన స్వార్థం ఉండదు. వాళ్ళందరూ కూడా దేవతలు. దేవతలు అంటే ఇచ్చేవాళ్ళు. అందుకని దేవ పూజనం మొదట చేస్తాం యజ్ఞంలో. దేవ పూజనం చేస్తున్నామంటే ఏంటి, ఆ దేవతా లక్షణాలు తెలుసుకుని అవి మనం జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అది దేవ పూజనం. పూజ ఎవరికి చేస్తాం, వాళ్ళ లక్షణాలు మనకు రావాలన్న వాళ్ళని పూజ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా బ్యాంకులో లోన్ కావాలంటాం, వాడు ఎవడు పూజ చేయాలి, ఆ మేనేజర్ చుట్టూ తిరగాలి, ప్రదక్షిణ చేయాలి, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు ఏదో కాస్త కబుర్లు అన్నా చెప్పాలి, వాడికి కావాల్సిన కాగితాలు అన్నీ చూపించినా ఇవ్వట్లేదు అనుకోండి, ఆ లోన్ కోసం వాళ్ళు మేనేజర్ని ఎలాగైతే ప్రసన్నం చేసుకోవాలో, ఏమేమి అలవాట్లు ఉన్నాయి మేనేజర్కి, ఎలాగ చెప్తే ఎవరు చెప్తే పెట్టాడు, ఇవన్నీ రికమెండేషన్, ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. చిన్న చిన్న లోన్స్ గురించి కాదు, బాగా కోట్లు కోట్లు కావాలనుకోండి, తప్పకుండా ఇవన్నీ చేస్తారు. అలాగే మనం ఈ ఒక కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు అశ్వమేధం అని ఉంది, లేకపోతే రాజసూయం ఉంది. ఆ రాజసూయం కానీ అశ్వమేధం కానీ ఏ దేవతాశక్తులను ఉద్దేశించి మనం మంత్రాలు చదువుతున్నామో ఆ దేవతాశక్తులు అన్నీ ప్రసన్నం అవ్వాలి, అప్పుడే ఆ యజ్ఞం ఫలిస్తుంది. వాళ్ళు ప్రసన్నం అవ్వాలంటే మనం ఎంతో నిష్టగా ఉండాలి. ఈ ఎంతో నిష్టగా ఉండడం, వీటి గురించి రామాయణంలో మనకు ఒక చిన్న సంఘటన ఉంటుంది. అదేంటంటే, దశరథ మహారాజుకి పిల్లలు లేరు, కానీ యజ్ఞం చేస్తే పిల్లలు పుడతారని తెలిసిన తర్వాత వాళ్ళ కులగురువు వశిష్ఠుడు ఆ పుత్రకామేష్టి చేయడు, వేరే వాళ్ళ చేత చేయిస్తారు. శృంగి ఆయన వచ్చి చేస్తే తప్ప యజ్ఞం సంబంధం కాదు. ఆయన వచ్చి చేస్తే తప్ప యజ్ఞం పుత్రకామేష్టి పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఆయన వచ్చి చేస్తే అప్పుడు యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇవ్వటం జరుగుతుంది. మరి వశిష్ఠుడి కంటే గొప్పవాడ లేదా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మర్షులు కదా. అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళ చేత చేయిస్తేనే అవుతుంది అవన్నీ కూడా మనకు. అలాగే యజ్ఞం ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఇలాంటివి పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు ఏమి లేవు, గురువు గారు అవన్నీ తీసేశారు. గురువు గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అందరికీ యజ్ఞం ద్వారా కొత్త యుగాన్ని నిర్మించడం ఎలాగా అనే ప్రక్రియని మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద యజ్ఞం చేశారు హరిద్వార్లో. అప్పుడే గాయత్రి గారు స్టార్ట్ అయింది. ఈ యజ్ఞంలో మనం మంత్ర ఆహుతులు వేసేటప్పుడు స్వాహ అనే శబ్దంతో ఆహుతులు ఎవరైనా సరే స్వాహ అని వేస్తాం. అగ్నిదేవుడికి ఇద్దరు భార్యలు, ఒకళ్ళు ఒకరి పేరు ఏంటంటే స్వాహ, ఇంకొకరి పేరు స్వధ. స్వాహ అనేది అంతా కూడా ఆ ఛానల్ ద్వారా. భార్య అంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే ఒక మేల్ ఒక ఫిమేల్ అలా కాదు. భార్య అంటే నెగిటివ్ అని, భర్త అంటే పాజిటివ్ అని. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్, ఇంకోటి న్యూట్రల్. ఆ న్యూట్రల్ గురించి మనం ఇప్పుడు అక్కర్లేదు, కానీ మనకు పాజిటివ్ అంటే అర్థం ఇచ్చేది అని అర్థం, నెగిటివ్ అంటే తీసుకునేది అని అర్థం. ఈ స్వాహ అనే శబ్దంతో మనం ఎప్పుడైతే ఆహుతులు ఇచ్చామో ఆ స్వాహ అనే అగ్నిదేవుడి యొక్క శక్తి ఏం చేస్తుందంటే, ఆ ఆహుతులు ఏ ఉద్దేశంతో ఇచ్చామో ఆ ఉద్దేశంతో సహా ఆ పదార్థాన్ని మనం ఏ యజ్ఞ చేస్తున్నామో, సపోజ్ గాయత్రి యజ్ఞం చేస్తున్నాం, దానికి అధిష్టాత ఎవరు? గాయత్రి మాట. అలాగే పురుష సూక్తంతో యజ్ఞం చేస్తున్నాం, దానికి అధిష్టాత ఎవరు? ఆ పురుష సూక్తంలో చెప్పబడిన పురుషుడు. లక్ష్మీ యజ్ఞం చేస్తున్నాం సపోజ్, లక్ష్మి చేస్తున్నప్పుడు ఏమవుతారు? స్త్రీ సత్వంతో చేస్తుంటే లక్ష్మీదేవి అవుతారు. ఇలాగా యజ్ఞానికి అధిపతి ఎవరు, అధిష్టాన దేవత ఎవరు, వాళ్ల దగ్గరికి మనం వేసిన ఆహుతులు తీసుకువెళ్ళి శక్తి పేరు స్వాహ. ఆ శక్తిని అగ్నిదేవుడి యొక్క భార్య అన్నారు. అగ్నిదేవుడి యొక్క శక్తి అన్నమాట. ఆ శక్తి ఏం చేస్తుంది? ఆ ప్లేన్కి తీసుకెళ్తుంది. అందుకనే అగ్ని ద్వారానే దేవతలందరికీ మనం ఆహుతులు ఇవ్వాలి. అగ్నికి కాకుండా డైరెక్ట్గా దేవతలు ఆహుతులు తీసుకోరు. అలాగే ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం కావాలంటే మనం రుద్ర సూక్తం ఉంది, అంటే శివుడికి అభిషేకం చేస్తాం కార్తీక మాసంలో, దాంట్లోంచి ఆ నమ్మకంలోంచి కొన్ని మంత్రాలు తీసుకుని మనం ఆహుతులు వేస్తే ఆహుతుల యొక్క ఫలితం ఎవరిస్తారో వారికి ఈ స్వాహ అనే శక్తి మనం వేసిన ఆహుతుల్ని అందిస్తుంది, పరమశివుడికి అందిస్తుంది. అప్పుడు మనకు అనారోగ్యం పోతుంది. అలాగే గ్రహ బాధలు ఉన్నాయి, అవి పోవాలి. ఇలాగ సూర్యుడికి చేసిన యజ్ఞం, ఇప్పుడు సూర్యుడి తలంలోకి ఈ స్వాహశక్తి మనం వేసే ఆహుతుల్ని, ఆవు నెయ్యి కానీ, రావి సముద్రలు కానీ, మామిడి సముద్రలు కానీ, ఇలాంటివన్నీ కూడా సూక్ష్మీకరణ చేసి అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడికి తీసుకెళ్తే మనకేం లాభం? ఇక్కడ మనం వేసిన ఎక్కడికి పోతాయంటే, మనం ఏ యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞానికి అధిష్టాత ఎవరు, ఆ అధిష్టాతకి అగ్నిదేవుడి యొక్క శక్తి అయిన స్వాహ అనే శక్తి తీసుకువెళ్తుంది. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, పర్జన్యము అంటే వర్షం. వర్షం ఎప్పుడు వస్తుంది? మేఘం ఏర్పడితేనే వస్తుంది వర్షం. కాబట్టి మేఘం ఏర్పడటం, మనం చేసే యజ్ఞం యొక్క ఆహుతులు ఏవైతే ఉన్నాయో ఆహుతులన్నీ కూడా అధిష్టాన దేవత దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేఘంలా ఏర్పడి ఎక్కడ వర్షించాలో, ఎప్పుడు వర్షించాలో, ఎంత వర్షించాలో అంత అక్కడ వర్షిస్తుంది. అందుకని మనం ఇండియాలో కూర్చుని యజ్ఞం చేసాం, అమెరికాలో ఫలితం కావాలి. అప్పుడు ఏం చేస్తాడు ఈ అధిష్టాన దేవత? మేఘాలని, ఆ పర్జన్యాన్ని అంత అక్కడ ఎక్కడ? అమెరికాలో చేసాం సపోజ్, ఇండియాకి బాగుండాలి, అమెరికాలో చేసిన ఇండియాలో ఆ ఫలితం వస్తుంది. ఎలా వస్తుందంటే, ఆ దేవత ఏం చేస్తాడంటే ఆ మేఘాలను ఇక్కడ వర్షించేటట్టు, ఆ శక్తి అంతా ఇక్కడ వర్షించే. మేఘాలు అంటే వర్షం వస్తుంది అనుకోలేదు, మేఘం అంటే మనం చేసిన యొక్క, మనం చేస్తున్న యజ్ఞం యొక్క ఆహుతులలో వెనకాల ఉన్న భావన ఏదైతే ఉందో అదంతా ఒక మాస్గా తయారు చేస్తాడు మన మేఘంలాగా. ఆ మేఘం అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, మొత్తం ఆకాశం అంతా ఎక్కడ కావాల్సింది అక్కడ సంచరిస్తుంది, ఫ్రీగా వెళ్ళగలదు, దానికేం టికెట్లు అక్కర్లేదు. అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడ వర్షించాలో అక్కడ వర్షిస్తుంది. మేఘాలలో మేఘాలు చేసే యజ్ఞం గురించి చెప్తారు గురువుగారు ఏంటంటే, ఎక్కడ వర్షం కావాలో అక్కడికి వెళ్ళి వర్షిస్తాయి మేఘాలు, అంతేగాని నేను ఇక్కడ వర్షిస్తున్నాను ఇక్కడికి రా అనవు. ఆ రకమైన మేఘాలను మనం యజ్ఞం ద్వారా సృష్టిస్తాం. మనం ఎక్కడ కావాలి అని చెప్పాము, అక్కడికి వెళ్ళి వర్షిస్తాయి. ఎలాగైతే భగవంతుడు సృష్టించేసి ఈ సూర్యుడు ఇక్కడ ఉండాలి, ఈ చంద్రుడు ఇక్కడ ఉండాలి, ఈ గ్రహాలు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఈ నక్షత్రాలు ఇక్కడ ఉండాలి, ఈ పాలపుంత ఇక్కడ ఉండాలి, ఈ ధ్రువాలు ఇక్కడ ఉండాలి, పోల్స్ లేకపోతే పోల్ షిఫ్ట్, మాస్టర్ చెప్తుంటారు పోల్ షిఫ్ట్, ఇలా ఇవన్నీ ఎప్పుడు జరగాలి ఏంటి అని నిర్దేశించాడు, అలాగే జరుగుతాయో. అలాగే యజ్ఞం ద్వారా ఇదిగో ఈ రకమైన ఫలితం కోరి నేను ఇచ్చేస్తున్నాను, ఫలానా చోట జరగాలంటే జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా గురువుగారు ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్ కోసమే మనం వాడాలి, వాతావరణ కాలుష్య నివారణార్థం, అలాగే సద్బుద్ధి ప్రవర్తన, అలాగే విశ్వ కళ్యాణార్థం. ఈ మూడు మనకు మనం చేస్తున్న యజ్ఞంలో ముఖ్యమైన అయి ఉండాలి. అంతేగాని ఎవరో పెట్టి థింగ్స్ ఇన్ ది సెన్స్ పొలిటికల్గా ఎవరో, ఈ పొలిటికల్గా ఎవరో అని ఎందుకన్నానంటే, నాకు గాయత్రి పరివారం మేము రాజమండ్రిలో బాగా విస్తృతంగా చేసేటప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడు, అతను ఆ తర్వాత తర్వాత ఏం చేయటం మొదలెట్టాడంటే, అసలు గాయత్రి భోజనాడితో సంబంధం పెట్టుకోకుండా ఎవరన్నా ఒక పొలిటికల్ లీడర్ వచ్చి అడిగితే మీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది లేకపోతే మీకు ఎంపీ సీట్ వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నేను జపం చేస్తాను, నేను యజ్ఞం చేస్తానని వాళ్ళకి చెప్పేవాడు. నిజంగా వాళ్ళు ఎగ్గేస్తే ఓ ఇతరే చేసేది వచ్చింది అని అనుకునే పద్ధతిలో ఉండేదన్నమాట అతని వ్యవహారం అంతా. అలాంటి వాటికి దీన్ని వాడకూడదు. ఇలాగ వాడి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరంటే, ఫ్రీ మేసనరీ అమెరికాలో ప్రస్తుతం ఒప్పుకోరు, ఆల్మోస్ట్ బ్యాండ్ అనుకుంటాను. మేసనరీ అమెరికాలో బ్యాండ్ అనుకుంటా, ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఐ థింక్ ఇట్ ఈజ్ బ్యాండ్. ఎందుకంటే వాళ్ళు మొదట్లో గురువుల పని కోసం అమెరికా వెళ్ళి ఫ్రీ మేసనరీలో మెంబర్స్గా ఉండి ఫ్రీడమ్ అని ఫస్ట్ స్లోగన్ వాడారు. దాని ప్రకారం మేసనరీలో రైట్స్ అన్నీ చేస్తుండేవాడు. చేయగా చేయగా మెల్లిగా ఏమైందంటే, ఫలానా వాడు ఎలక్షన్లో నెగ్గాలి, ఫలానా వాడికి బిజినెస్లో బాగుంటుంది, ఫలానా వాళ్ళు ఇంకోటి చేయాలి, ఇలా మొదలెట్టారు వాళ్ళు కూడా. ఎప్పుడైతే అది పర్సనల్ ఎండ్కి వచ్చేసిందో గురువులు దాన్ని అక్కడ ఆపేస్తారు. అది ఏదైనా సరే, ఎంత గొప్పదైనా సరే ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఎంత గొప్పదైనా ఎందుకు ఆగిపోతుందంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది దాంట్లో దూరిందా అక్కడికక్కడ కట్. మాస్టర్ ఎప్పుడు గొప్ప ఎగ్జాంపుల్ చెప్తారు, ఎన్ని వేల కిలోవాట్ల శక్తి ఉన్న ఎలక్ట్రిసిటీ అయినా సరే చిన్న ప్లాస్టిక్ ముక్క అడ్డొస్తే అక్కడ ఆగిపోతుంది, ఇంకా దాటి వెళ్ళదు, దాన్ని కాల్చేయదు, ప్లాస్టిక్ని ఏం కాల్చేయదు, అక్కడ ఆగిపోతుంది. అది అంత శక్తి కలదు ప్లాస్టిక్ లొంగిపోయింది ఏంటి అంటే లొంగిపోతుంది. అలాగే ఎంత గొప్ప ఆర్గనైజేషన్ అయినా సరే, ఎంత గొప్ప విలువైన విధానమైనా సరే, మనం జపం కానీ ధ్యానం కానీ యజ్ఞం కానీ మిగతా సామాజికంగా మనం చేసే గుడ్ విల్ యాక్టివిటీస్ ఏవైనా సరే ప్రజల జీవన విధానాన్ని పెంపొందించే విధానం అంటే ఎడ్యుకేషన్ కానీ, చదువు చెప్పడం, అలాగే బట్టలు ఇవ్వడం, అలాగే అన్నదానం చేయటం, ఇలాంటివి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయి వీటిల్లో కూడా ఎప్పుడైతే పర్సనల్ ఇంట్రెస్ట్ దూరిందో దాంతో దాని పతనం మొదలయ్యి ఏమవుతుంది, ఒక రోజుకి ఫుల్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి తప్ప దాంట్లో కార్యక్రమాలు ఏవి జరగవు. జరుగుతున్నా కూడా అవి ఆ పర్సనల్ ఎండ్ కోసం జరుగుతాయి, అలాంటివి చేయకూడదు. మనకు చరిత్రలో బోల్డ్ అని సాక్ష్యాలు ఉన్నాయి, అది జరగకూడదు. అందుకని గురువుగారు ఏం చేశారు, వాతావరణ కాలుష్య నివారణ మన యజ్ఞం ఎక్కడికన్నా వెళ్ళి చేస్తున్నామంటే దానికి వాళ్ళ క్లియర్ కట్ ఐడియా ఏంటంటే వాతావరణం ఎలా కాలుష్యమైంది, ఆ కాలుష్యంలో ఓజోన్ పొర ఎలా చిల్లు పడిపోయింది, దాన్ని పూడ్చటం ఎలాగా, దానికి ఉద్దేశించి మనం ఈ యజ్ఞం చేస్తున్నామా, నిజంగా అలా జరుగుతుందా. యూకలిప్టస్ ఆకులు బాగా మనం ఈ యజ్ఞంలో, గురువు గారు ఇచ్చిన 33 రకాల వనమూలికల్లో యూకలిప్టస్ ఆకులు కూడా ఉంటాయి. ఆ యూకలిప్టస్ ఆకులు వేస్తే ఓజోన్ పొర చిల్లు మెల్లిమెల్లిగా పూడ్చుకుపోతుంది, అది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఓజోన్ పొర నిజంగా తగ్గిందా, దాని ఇదివరకు ఎపర్చర్ ఇప్పటికంటే పెద్దదైందా తగ్గిందా, అలా టెస్ట్ చేసే మెషిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఆపరేటర్స్ ఉంటే కనుక మనం యూకలిప్టస్ ఆకులు బాగా యజ్ఞం చేయటం వల్ల ఆ ఏరియాలో ఓజోన్ ఎఫెక్ట్ తగ్గిందా లేదా టెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యంలో ఫిజికల్ ఆస్పెక్ట్స్. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఏమిటంటే రకరకాల కోరికలు. మనుషులందరూ మరి కోరికలతోనే జీవితం నడుస్తుంది తప్ప అవి లేకుండా ఎలా బతకాలో తెలియదు ఎవరికి, కాబట్టి తప్పు లేదు దాంట్లో. కానీ ఆ కోరిక పక్క వాళ్ళని బాధించేటట్టుగా ఉండకూడదు, మన కోరిక తీరటానికి అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని ఒక దుష్టత్వం ఉండకూడదు. అలాగే ఇంకా పైకి ఏంటంటే మన ఐడియాలజీయే కరెక్ట్, ఇంకొకళ్ళ ఐడియాలజీ తప్పు, వాళ్ళని ఎలాగైనా సరే ఇలా చెయ్యాలి అనే ఆలోచన కూడా తప్పు. ఇలాంటివన్నీ ఈ భూమి మీద గిరగ్గర తిరుగుతూ ఉంటాయి, మెంటల్ ప్లేన్లోను యాస్ట్రల్ ప్లేన్లో. కాబట్టి మనం సరిగ్గా లేకపోతే కనుక, పొరపాటున యాస్ట్రల్ ప్లేన్లో చిక్కుకున్నామంటే ఈ భూమి మీద ఉన్న అందరి యాస్ట్రల్ బాడీస్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది, మనకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది, ఎక్కడ లేని విసుగు వచ్చేస్తుంది, అన్ని రకాల బాధలు వచ్చేస్తాయి. దాంట్లో మటుకు ఎప్పుడు ఇరుక్కోకూడదు. ఇరుక్కోకూడదు అంటే ఏంటి, మన కోరిక సవ్యమైనదా కాదా అంతవరకు ఆలోచించుకోవాలి. ఊరికే ప్రతి దానికి చిరుగురులు ఆడకూడదు, అలాగే మన ఆలోచనలు, మన ఆలోచనలు ఎంతవరకు మన అదుపులో ఉన్నాయి ఇవి చూసుకోవాలి. అదుపులో లేని పరిస్థితుల్లోనే గొడవలు అవుతాయి. మరి భూమి మీద ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఆ సిరియా, టర్కీ అటువైపు గొడవలు అవుతూనే ఉన్నాయి. రష్యా వాళ్ళ విమానం వాళ్ళు పడగొట్టేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఈ పొలిటికల్ సీన్ ఎలా మారుతోంది, ఎకనామిక్ సీన్ ఎలా మారుతోంది, సోషల్ సీన్ ఎలా మారుతోంది, అలాగే ఫైనాన్షియల్గా చెప్పుకున్నాం కదా, అలాగే ఇండివిజువల్గా ఎలాగ మన లైఫ్ ఇబ్బంది పడుతుందా, సుఖంగా ఉంటుందా, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. వాతావరణ కాలుష్యంలో ఇవన్నీ వస్తాయి. అవన్నీ సెట్ చేయడానికి ఒక దీపం పెడితే ఎంతవరకు వెలుగొస్తుంది, కొంతవరకు వెలుగొస్తుంది. అదే 1000 క్యాండిల్స్ పెట్టామనుకోండి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, అలా 100000 పెడితే ఇంకా పెద్ద వస్తుంది. కాబట్టి ఒక యజ్ఞం చేస్తే ఇంత ఫలితం, 2 చేస్తే ఇంత, 1000 చేస్తే ఇంత. అందుకని గురువు గారు ఏం చేశారంటే, మొదట గాయత్రి యజ్ఞాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రస్తుతం మానవుల మనస్సు ఒకళ్ళది ఇద్దరిది కాదు మార్చడం, యాజ్ ఎ హోల్ మార్చేయాలి అని చెప్పి ఏం చేశారు, అశ్వమేధం మొదలుపెట్టారు. అశ్వమేధం వల్ల ఏంటంటే టోటల్గా ఒక ఏరియా మొత్తం వాళ్ళ మనసులన్నీ మారిపోయి, ఒక ఏరియా అంటే ఒక సపోజ్ 1 కిలోమీటర్ రేడియస్ లేకపోతే 2 కిలోమీటర్ రేడియస్ లేకపోతే 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళందరి మనసు ఒక్కసారి మార్చిచ్చు, ఒక చోట యజ్ఞం జరిగితే. ఆ రకంగా యజ్ఞం ఒక కొత్త యుగాన్ని నిర్మించడానికి కావాల్సిన ఒక గొప్ప పనిముట్టు అనమాట. అలాగే ఈ యజ్ఞంలో వేసే ఆహుతుల వల్ల, దాని నుంచి పుట్టే వేడి వల్ల దేవతలు మనకు దేవతలతో సంపర్కం వస్తుంది. దేవతలు ఎప్పుడు వెలుగునిస్తారు, ఎంత వెలుగుంటే అంత పెద్ద జ్వాల వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ దేవతలు ఉంటారు. ఊరికే చిన్నగా వచ్చేటట్టు చేస్తే కుదరదు, అంటే మరీ పెద్ద జ్వాల కాదు, జ్వాల దాంట్లో నుంచి వచ్చే వెలుగు ఏదైతే ఉందో అది. అలాగే వేడి, దానివల్ల ఏమవుతుందంటే రోగాలు తగ్గుతాయి. ఈ వేడి కంట్రోల్ చేయటం అంటే చింత, చింత నిప్పు అంటాం చూసారు, దాంట్లో చాలా ఎక్కువ వేడి వస్తుంది మిగతా అన్నిటికంటే. అదే జిల్లేడు వేసామనుకోండి ఎర్రగా కనకనాడుతుంది తప్ప వేడి పెద్దగా రాదు. అదే మామిడి వేసామనుకోండి ఒకరోలా ఉంటుంది, రావి వేస్తే ఒకలాగా ఉంటుంది, నోదుగా వేస్తే ఒకలాగా ఉంటుంది. అలాగే పాలు గారే ఉంటాయి, ఇలాగ పుల్ల విరిస్తే పాలు వస్తాయి అన్నమాట. అలాంటివి వేస్తే అవి చంద్రుడికి ప్రీతి, సోముడు పలాశ అని ఉంటుంది. వర్షాలు కురవాలంటే పలాశ సమేతంతో హోమం చేయాలని ఉంటుంది. అలాగే వైభవం రావాలంటే, ఇప్పుడు మాస్టర్ సత్యసాయిబాబా గారి గురించి చెప్తారు, ఆయన ఏనుగుల్ని వాడుకున్నారు, ఐరావతం అనే శక్తిని వాడారు, అందుకని సంపన్నంగా ఉన్నారు ఆయన, లక్ష్మీ వైభవంతో ఉన్నారు. నువ్వులు ఆహుతులు వేస్తే వైభవం వస్తుంది. అలాగే నువ్వుల్ని రోగం తగ్గించడానికి వాడితే కుష్ఠ రోగం తగ్గిపోతుంది. ప్రాక్టికల్గా చేసి చూడవచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, మనకు డీటెయిల్డ్గా ఉన్నాయి, ఏది వేస్తే ఏ రోగం తగ్గుతుంది. ఈ రకమైన యజ్ఞ విధానం ఏదైతే ఉందో దీన్ని మనం తెలుసుకోకపోవడం మనం ఎంతో గొప్ప విషయం నుంచి దూరం అయిపోవడం. యజ్ఞం చేయడానికి గురువుగారు ఇచ్చినట్టుగా యజ్ఞం చేసుకుంటూ వెళ్ళటానికి మహాపడితే 40 నిమిషాలు పడుతుంది, 45 నిమిషాలు, కొంచెం తీరుబడిగా చేస్తే గంట, అంతగంట పట్టడం. మనకు ఉండే 24 గంటల్లో ప్రతిరోజు చేయమని అడగం, కానీ వారంలో ఒక్కసారైనా సరే మన వాళ్ళందరూ, మన వాళ్ళు అంటే ఇన్ ది సెన్స్ మిషన్ ఆర్కే సభ్యులు, అలాగే గాయత్రి బరు గారు, అందరూ ఒకటే గాయత్రి బరు గారు వాళ్ళు, అలాగే మన చుట్టాలు, మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఒక రకమైన అవినీతి బాగా పెరిగిపోయింది. పరీక్ష రాయడానికి వచ్చిన వాళ్ళు తాగి పరీక్ష రాయడానికి వచ్చారు, లేడీస్ 5 ఆరుగురు ఆడపిల్లలు పరీక్ష రాయడానికి వచ్చారని పేపర్లో వచ్చింది, బీరు తాగి వచ్చారని. అలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చేశారు, పంపించేశారు పరీక్ష రాయకుండా. ఇలాంటి పరిస్థితి అసలు ఉంటుందని ఊహించలేదు. చదువుకుంటున్న ఈ వయసులోనే ఇలా తయారైతే వాళ్ళు పెద్దప్పుడు ఎలా ఉంటారు, దేశం ఎలా అవుతుంది, ప్రపంచం ఎలా అవుతుంది, ఏదో ఒక ఇండియాలో ఈ మూల ఎలా జరుగుతుంది, వేరే కంట్రీస్లో ఎలా జరుగుతుంది. ఇక్కడ మాస్టర్ చెప్పిన ఒక కొటేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, హ్యూమానిటీ రిమైన్స్, హ్యూమన్స్ మే గో, మనుషులు పోవచ్చు కానీ హ్యుమానిటీ అలాగే ఉంటుంది. హ్యుమానిటీ అనేది ఏంటంటే ఒక కొన్ని లక్షణాలు కలిగిన సమూహాన్ని మనం మానవ జాతి అంటాం. మానవ జాతి ఎప్పుడూ ఉంటుంది, మానవులు పోతూ ఉంటారు. కృష్ణానది ఎప్పుడూ ఉంటుంది, దాంట్లో నీళ్లు పోతూ ఉంటాయి. మనం ఇలా చేయి పెట్టామనుకోండి, చేయి పెట్టేటప్పుడు కొన్న నీళ్లు చేయి పెట్టంగానే మారిపోయి కొత్త నీళ్ళు వస్తాయి అక్కడికి. అవి చేయి తీసేసరికి అవి పోతాయి, ఇంకోటి వస్తుంది. ఆ నీళ్లు మనం అవే నీళ్లు ఉన్నాయంటాం లేదు, అవి ఎప్పుడు సముద్రంలో పోతూ ఉంటాయి. అలా అలాగా మానవ జాతి ఎప్పుడు ఉంటుంది, దాంట్లో ఉన్న మానవులు పోతూ ఉంటారు, కొట్టుకుపోతూ ఉంటారు, నీళ్లు పోయినట్టుగా వాళ్ళు పోతూ ఉంటారు. కృష్ణానంద అలాగే ఉంటుంది, గంగానంద అలాగే ఉంటుంది, బ్రహ్మపుత్ర అలాగే ఉంటుంది, యమున అలాగే ఉంటుంది, గోదావరి అలాగే ఉంటుంది, కావేరి అలాగే ఉంటుంది, తుంగభద్ర అలాగే ఉంటుంది. ఇలాగా మనకు అన్ని పోయినా సరే హ్యుమానిటీ ఎలాగైతే ఉంటుందో, ఆ హ్యుమానిటీ ఏ లక్షణాలను ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ లక్షణాల ప్రకారం జీవించడానికి మనం యజ్ఞం చేసుకొని తీరాలి. ఆ యజ్ఞం చేసుకుంటున్నప్పుడు మనలో 6 రకాల శత్రువులు ఉంటారు ప్రతి వాళ్ళలో. 6 ఉండక్కర్లేదు, ఒకటున్నా చాలు. ముఖ్యంగా 3 ఉండకూడదని చెప్తాడు కృష్ణుడు. అవి మనకు ఒక పెద్ద, ఇప్పుడంతా ఐమాక్స్ ఇలాంటి థియేటర్స్ వచ్చాయి కదా, దాంట్లో ఏ టికెట్ తీసుకున్నా అన్నిటికీ ఒకటే కాస్ట్, 200-250 ఉంటుంది. మనం ముందర స్క్రీన్ దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే చిట్ట చివరి ఆ పైన ఎక్కడో బాల్కనీలో కూర్చున్నట్టు ఆ చివరికి కూర్చోవచ్చు, కానీ టికెట్ ఒకటే. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ కూడా 3 ఉంటే టికెట్ ఒకటే అనమాట. ఇక్కడ కూడా 3 ద్వారాలు అని చెప్తాడు, కామం, క్రోధం, లోభం. ఈ 3 ఉంటే నరకానికి ద్వారాలు. అవి నరకంలోకి ఎవరన్నా పోవాలనుకుంటే ఈ 3 జాగ్రత్తగా దాచుకోవచ్చు. ఏంటవి? కోపం, కోరిక, ఇంకోటి లోభం. లోభం అంటే ఇది అయిపోతుంది, ఇది అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో. ఆ 3 లక్షణాలు మంచివి కాదు, 3 ఉండకూడదు. అవి పని కట్టుకున్నా వదిలేదు, కోపాన్ని వదిలేయాలి. కోపం ఎందుకు వస్తుందంటే, కోపం ఎందుకు వస్తుందంటే నేను అనుకున్నది కాలేదు అనగానే కొందరు కోపం వస్తుంది, కొందరు అయితే అయింది. కానీ ద సోల్ అండ్ దిస్ మెకానిజంలో మాస్టర్ ఏం చెప్పారంటే, కిడ్నీస్ దగ్గర ఉన్న గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ గ్లాండ్స్ సరిగ్గా ఎక్కువ సెక్రీట్ చేసేస్తే మనిషి కోపం వస్తుంది. సో అవి కంట్రోల్ అవ్వాలి. అలాగే భయం ఎప్పుడు వస్తుందంటే, మెడుల్లో అబ్లాంగేటా దగ్గర ఒక గ్రంథి ఉంది, అది ఎక్కువ స్రావిస్తే కనుక అప్పుడు కూడా భయం వస్తుంది మనిషికి. ఈ 2 కలిస్తే, కోపము భయం 2 కూడా, అప్పుడు పొట్టలో నొప్పి వస్తుంది గ్యారెంటీగా. ఈ భయం వేసినప్పుడు ఒళ్ళు అంతా ఎందుకు ఒడుగుతుందంటే, మెడుల్లో అబ్లాంగేట, నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, అంతా ఒడుగుతుంది. ఇవి మనం అన్ని ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, ఇలాంటివన్నీ పోగొట్టుకోవడానికి యజ్ఞాన్ని వాడుకోవచ్చు. సద్బుద్ధి ప్రవర్ధనార్థం, వాతావరణ కాలుష్యం ఇండివిజువల్గా మనకు ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు సద్బుద్ధి పెరగాలి అంటే గాయత్రి యజ్ఞాన్ని మనం వాడాలి. మన అంటే మన అందరి యొక్క, ఒక్కడి యొక్క అదే, ఒకళ్ళ గురించి కాదు అందరి గురించి. తర్వాత చివరిగా విశ్వ కళ్యాణం. విశ్వ కళ్యాణం అంటే ఏదో మన గురించి కాదు, భూమి మీద ఉన్నవాళ్ళ అందరి గురించి కాకుండా ఇంకా వేరే చోట ఉన్నవాళ్ళ గురించి కూడా మనం యజ్ఞం చేస్తాం. శుక్రుడికిను భూమికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. భూమి మీద జరిగే ప్రతి విషయం కూడా శుక్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చెడ్డ చేసామనుకోండి మనం, సపోజ్ శుక్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళు చాలా బాధపడతారు. ఇక్కడ మంచి చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎందుకు? వాళ్ళకి మనకు కనెక్షన్ ఏంటి అంటే, ఎప్పుడో కొన్ని వేల లేకపోతే 100,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ అని ఒకటి ఉంది, అట్లాంటియన్ పీరియడ్ అని ఒకటి ఉంది. ఆ అట్లాంటియన్ పీరియడ్లో శుక్రగ్రహం నుంచి వచ్చిన మహాత్ములు భూమికి మనస్సు అనే ప్రిన్సిపల్ వచ్చేట్టు చేశారు. భూమి మీద ఉన్న మనుషులకి అంతవరకు మనస్సు లేదు, ఊరికే యాస్ట్రల్ బాడీ వరకు ఉంది, అంటే అసలు ఫిజికల్ బాడీ ఉన్న దాంట్లో కోరికల వరకే. కాబట్టి అప్పుడు కోరికల్ని వాళ్ళు అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మెంటల్ ప్రిన్సిపల్ ఒకటి దాంట్లో వచ్చేట్టు చేశారు, మెల్లిమెల్లిగా ఆలోచించడం అలాంటివన్నీ నేర్పారు అన్నమాట. అందుకని ఏంటంటే, శుక్రగ్రహానికి మనకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ వల్ల ఆ శుక్రగ్రహం నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడున్న ఒక పరమ గురు మండలి ఉంటుంది అక్కడ కూడా, వైట్ లాడ్జ్, గ్రీన్ లాడ్జ్, బ్లూ లాడ్జ్ ఇలా పేర్లు ఉంటాయి. అక్కడ ఏదో లాడ్జి ఉంటుంది మొత్తానికి, గ్రీన్ లాడ్జినో బ్లూ లాడ్జ్ వైట్ లాడ్జ్ ఏదో అనుకుందాం. మన భూమి మీద ఎలాగైతే హిమాలయాల్లో ఈ పరమ గురు పరంపర ఉందో అలాగే శుక్రగ్రహం మీద ఉంటుంది, అలాగే సిరీస్ మీద ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా శుక్రగ్రహంకి మనకు సంబంధం వల్ల మనం చేసే మంచి అంతా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సనత్ కుమారుడు భగవంతుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి శుక్రగ్రహం ద్వారా వచ్చాడు. వచ్చి మన భూమి మీద ఉన్నారు ఆయన. ఈ భూమికి అధిపతి అంటే ఒక దేశానికి అధిపతి ఎలాగో, ఈ భూమి మొత్తానికి రాజుగారు ఎవరు? సనత్ కుమారుడు. ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది. ఈ భూమి మీద ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకునేవాళ్ళు బుద్ధుడు, క్రీస్తు, మిగతా గురువులు అన్నమాట. ఆ గురు పరంపర అంతా తెలుసుకుని మనకు వాళ్ళ శిష్యులకు చెప్తుంది, వాళ్ళ శిష్యులు మిగతా మామూలు మానవాళికి అందరికీ చెప్పాలి. అది మనం మాస్టర్ శిష్యులుగా చేయాల్సిన పని ఏంటంటే, ఏ సనత్ కుమారుడు అనుకుంటున్న విషయం ఉందో దాన్ని గురువు గారు తెలుసుకుంటారు, అలాగే మాస్టర్ తెలుసుకుంటారు, అది మనకు చెప్తారు. మనం మామూలు సామాన్య జనం అందరికీ చేరవేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇదంతా ఎలా చేయాలంటే మనకు విశ్వ కళ్యాణం అనే ఒక మంచి లక్షణం ఉండాలి. ఇవన్నీ మనం చేస్తామన్నమాట యజ్ఞం ద్వారా. ఇలాగా మన ఇంట్లోనే కూర్చుంటూ మొత్తం మానవాళికి, అలాగే ఈ భూగ్రహానికి, అలాగే వేరే గ్రహానికి శుక్రుడికి కూడా, అలాగే ఇంకా ఎక్కడెక్కడ అవసరం అక్కడక్కడ అన్నా కూడా మనం ఈ యజ్ఞం ద్వారా సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు పరమవందనీ మాతాజీ, పరమ పూజ్య గురుదేవులు, దాదా గురుదేవులు, అలాగే మాస్టర్ గారు అనుగ్రహించారు. ఈ యజ్ఞం యొక్క విశిష్టత ఎంత చెప్పుకున్నా అయ్యేది ఏం కాదు. అందుకని దయచేసి మీరందరూ కూడా ఈ యజ్ఞ విధానాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా తేజ చెప్తుంది. ఇదివరకు వచ్చేసిన వాళ్ళ సంగతి సరే, సరే వచ్చినా మనకు దాంట్లో ఎక్కడో ఇంకా తెలియని కొన్ని విషయాలు దక్కుని ఉంటాయి. అందుకని జాగ్రత్తగా మనకు వచ్చిందని వినకూడదు, ఎప్పుడు మనకు రాలేదు అని వినకూడదు. మనం తెలుసుకోవాలి అని వినాలి. దయచేసి ఇది తెలుసుకుందాం, దీంట్లో ఉన్న విశేషం ఏంటో ఆచరిద్దాం అని ఒక ఓపెన్ మైండ్ తో దీన్ని చక్కగా తేజ చెప్తుంది. అలాగే నేను ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని తేజ చెప్తున్న ఆ మంత్రాలకి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా జాగ్రత్తగా వినండి. బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మొత్తం అమెరికాలో ఉన్న డాక్టర్లతో సహా ఒక కుర్రాడికి చెప్పారు తగ్గదు అని. అది గురువుగారి అనుగ్రహం వల్ల, మాస్టర్ అనుగ్రహం వల్ల, మాతాజీ దయ వల్ల యజ్ఞం చేసినప్పుడు ఆ అబ్బాయికి తగ్గింది. నాకు వాళ్ళు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు, తీసుకోండి ఎంత కావాలో మీకు. దయచేసి ఇలాంటివి ఇవ్వకండి, మీరు యజ్ఞం చేస్తే మా వాడికి తగ్గిందని బాంబేలో మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అని చెప్పాను. అలాంటి విషయం మాస్టర్కి చెప్తే వెరీ గుడ్, ఇంకా నువ్వు ఇలా యజ్ఞాలు చేయన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, యజ్ఞంలో అంత విశిష్టత ఉంది, తప్పకుండా మనం అది ప్రతి ఒక్కళ్ళం దాన్ని ఎక్స్పర్ట్ అవుదాం. గురువు గారు కోరుకున్న విధంగా మనం కొత్త యుగాన్ని నిర్మించే పనిలో అందరం కూడా పాలు పంచుకుందాం. మనం మన జన్మని ధన్యం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాంతో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.